నీ జీవిత సమస్యని పరిష్కరించేటువంటి గురువు, నీకు అర్థమయ్యేలా చేసేటువంటి గురువు, నీ ప్రయత్నాల ద్వారా నువ్వు ఏదైతే పొందలేకపోతున్నావో అది కేవలం తన అనుగ్రహం వలన నీకు అందించేటువంటి గురువు, అటువంటి వాడిని ఉపేత్య నై సముపేత్య సమ్యక ఉపేత్య, అటువంటి వాణ్ణి చక్కగా సమీపించి తేన అతని చేత ఏదైతే నీకు ఉపదేశింపబడిందో తేన ఉపదిష్టార్థ, ఉపదేశించబడినటువంటి విషయంలో సమాహితాత్మ సన్ నిశ్చయమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు విముక్త్యై ప్రయతేత, విముక్త్యై విముక్తి కొరకు ప్రయతేత ప్రయత్నించవలెను. కర్తవ్యం ప్రయతేత, నువ్వు ప్రయత్నించాలి. కనుక ఇంతవరకు చూసినటువంటి భోగానుభవం గాని నా హృదయంలో ఉండేటువంటి ఆశకు సమాధానం చెప్పలేకపోతున్నాయి గనక నేను గురువుని సమీపిస్తూ ఉన్నా. నువ్వు గురువుని సమీపించి ఏం చేయాలి? ఒకటే పని చేయాలి, గురువుని సమీపించి. నాకు తెలిసింది ఆయనకి నేర్పించడం కాదు, నీకు తెలిసింది ఏంటి? మళ్లీ మార్గాలు గమ్యాలు ప్రయత్నాలు ఫలితాలు, ఇంకేమన్నా ఉన్నాయి ఇక్కడ? చూసారు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది అర్థమైతే శరణాగతి, ఇది అర్థమైనప్పుడే శరణాగతి, లేకపోతే ప్రతి క్షణం అహమే, ప్రతి క్షణమే. అర్థమవుతుంది, ప్రతి క్షణం. ఇది జ్ఞానానికి అవరోధంగా తయారవుతా ఉంటుంది. కనుక మన సమస్య మనకు అర్థం కావాలి, ఈ సమస్యకు పరిష్కారం శాస్త్రంలో ఉంది గనక శాస్త్రం ఇచ్చేటువంటి గురువు మీద పూర్ణ విశ్వాసం ఉండాలి. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి శ్రద్ధ విశ్వాస. ఇందువల్ల కాబట్టి తాను తరించి మనల్ని తరింపజేసేటువంటి వాడు గనక ఆయన్ని అప్రోచ్ అవుతూ ఉన్నాం కదా. కనుక ఇప్పుడు మన సమస్య అంతా తెలిసిపోయింది. కనుక మన ప్రయత్నాల వల్ల తేలేటువంటిది కాదు, మన ప్రయత్నాల వల్ల ఏది పొందినా అపరిపూర్ణతగా ఉంటుందే గాని పరిపూర్ణత కాలేదు. అందువల్ల గురువుని మనం అప్రోచ్ అవుతున్నాం. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అక్రత కృతేన తద్విజ్ఞానార్థం సహగురుమేవ అభిగచ్చేత్. సరిపోయింది ఇప్పుడు. పరీక్ష లోకాన్ కర్మచితాన్, ఇదిగో కర్మలు వాటి ఫలితాలు. పరీక్ష చక్కగా వాటిని అవలోకించిన తర్వాత బ్రాహ్మణ నిర్వేదమాయాత్, నిర్వేదాన్ని పొందుతూ ఉండాడు. ఎందువల్ల? నా ప్రయత్నాల వల్ల నేను పొందలేను. కారణం నాస్తి అక్రత కృతేన, కృతేన కర్మణ అక్రత పదార్థ నాస్తి. ఇది కాబట్టి నేను చేసినటువంటి కర్మల వల్ల పొందలేను. ఎందుకని? అది అకృతం, కర్మ ద్వారా పొందేటువంటిది కాదు. కర్మ ద్వారా పొందితే అపరిపూర్ణంగా ఉంటుంది, ఇది పరిపూర్ణత. కాబట్టి కర్మలకి దీనికి సంబంధం లేదు. ఇది ఉన్నదే, కానున్నది కాదు. కానున్నదైతే కర్మ, ఉన్నదే గనక తెలుసుకోదగిందే గాని కర్మల ద్వారా పొందేందుకు కాదు అనేటువంటి విషయాన్ని ఉపనిషత్తులో విద్యార్థి ఎట్లాగైతే గుర్తిస్తూ ఉన్నాడో అదే ఇక్కడ జరుగుతూ ఉంది. ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసార వారిధౌ యోగారూఢత్వమాసాధ్య సమ్యక్ దర్శన నిష్ఠయా. ఈ శ్లోకంలో రెండవ పాదం నుంచి తీసుకుంటే అన్వయ క్రమం యోగారుడత్వం అసాధ్య, అసాధ్య యోగారుడత్వం అసాధ్య సమ్యక్ దర్శన నిష్ఠయ. యోగారుడత్వం అసాధ్య, యోగారూఢ స్థితిని పొందిన తర్వాత, పొంది యోగారుడత్వం అసాధ్య, యోగారూఢ స్థితిని పొంది సమ్యక్ దర్శన నిష్ఠయ సమదర్శనం అనేటువంటి నిష్టచేత సంసార వారిధౌ, సంసారం అనేటువంటి సముద్రములో వారిధౌ మగ్నం మునిగినటువంటి వారు ఆత్మానం తనను, ఆత్మన స్వయమేవ తన చేతనే ఉద్ధరేత్ ఉద్ధరించుకోవలెను. కాబట్టి ఎవరి ఉద్ధారకం? వాళ్ళది. నేను నిన్ను ఉద్ధరిస్తాను. ఈరోజు ఒక పెద్ద మంచి ప్రాబ్లం ఒకటి మనకు, ఇది ఒకటి తీసేసుకుంటే హాయిగా ఉంటుంది నోషన్. ప్రపంచాన్ని ఉద్ధరించాలి, సమాజాన్ని ఉద్ధరించాలి, కుటుంబాన్ని ఉద్ధరించాలి, వాళ్ళని ఉద్ధరించాలి, వీళ్ళని ఉద్ధరే ఆత్మనాత్మానం. ఇది భగవద్గీత 6వ అధ్యాయం. కనుక ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం మగ్నం సంసార వారిధౌ యోగారుడత్వం అసాధ్య సమ్యక్ దర్శన నిష్ఠయ. యోగారుడత్వం ఈ శ్లోకం 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో అత్యద్భుతంగా అయినటువంటి ఒక సంధిలో కనపడుతుంది మనకు. ఏమిటంటే దాన్ని తిప్పుంది శ్లోకం, అటు ఇటు తిప్పుంది అంతే, ఇంకేం లేదు, విషయం అదే. సర్వసంకల్ప సన్యాసి యోగారుడస్తదోచ్యతే. యోగారుఢుడు అంటే ఎవరంటే సర్వసంకల్ప సన్యాసి, సమస్తమైనటువంటి సంకల్పాల్ని ఎవడైతే సమ్యక్ న్యాసహాస్ మళ్ళీ సన్నిసించి ఉన్నాడు, పూర్ణంగా విడిచేసి ఉన్నాడు, సర్వసంకల్ప సన్యాసి యోగారుఢ. ఇది కనుక యోగారుఢుడు అంటే ఎవరంటే సమస్తమైనటువంటి సంకల్పాన్ని సన్యసించినవాడు అని అర్థం భగవద్గీత. భగవద్గీతలో డెఫినేషన్ అది, యోగారుఢ శబ్దానికి డెఫినేషన్ అది, నిర్వచనం. సర్వసంకల్ప సన్యాసి యోగారుఢస్త దోచ్యతే, ఉచ్యతే చెప్పబడుతూ ఉన్నాడు. సర్వసంకల్ప సన్యాసి యోగారుఢుడు గనక అయితే స్వామీజీ, ఇప్పుడు మా మనసులో ఉండే ఆలోచనని వదిలేయాలన్నా అట్లాగే చెప్తారు శాస్త్రం, అది వచ్చిన బాధ. వదిలేసావనుకో ఎట్లా వదులుతావు, నీ వల్ల అవుతుందా? అదేమన్నా చొక్కాన తీసిపడేయడానికి మనసులో సంకల్పాలను గనక దూరం చేసుకోగలిగితే మనుషుడు ఎంత హాయిగా ఉండగలరు ఈ ప్రపంచంలో? ఎవరికది సాధ్యం? సముద్రంలో అలల్ని ఎట్లాగైతే ఆపలేము, ఒక సరోవరంలో నీళ్లలో లేచేటువంటి అలల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అవి ఎట్లాగైతే ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయో, మనసును ఆపాలని ప్రయత్నం చేస్తే కూడా అంతే సంకల్పాలని. కాబట్టి సర్వసంకల్ప సన్యాసి యోగారూఢుడు అంటున్నాడు గనక, యోగాన్ని గురించి, కర్మయోగాన్ని గురించి చెబుతూ 5వ అధ్యాయం పూర్తయింది, 6 ప్రారంభమైంది. కాంటెక్స్ట్ కూడా చూడాలి మనం. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే సర్వసంకల్ప సన్యాసి అంటే కర్తృత్వ భావన భోక్తృత్వ భావనని వదిలినవాడు అని అర్థం. అంతేగాని సంకల్పాలు వదిలేసిన వాడు, సంకల్పాలు నడుస్తున్నాయి కానీ నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావన లేనప్పుడు సంకల్పాలు ఉంటే నీకే నష్టం. పాము ఉండని మనకి కోరలు లేవు, హాయ్ విషము కోరల్లో ఉండేది పాముకి. కోరలు తీసేస్తే పిల్లవాడు కూడా పట్టుకోగలడు, త్రాచుపామని కూడా, ఎందుకంటే విషం లేదు, కారణం కోరలు లేవు. కేవలం కోరల్లోనే విషం ఉంది పాముకి, దేహమంతా లేదు. దేహమంతా విషం కావాలంటే మనిషినే చూడాలి మనం, ఇంకెవరు దొరకరు మనకు, మనిషిలోనే ఉంటాయి ఈ లక్షణాలు, పాములో లేదు. కోరలు తీసేస్తే దానికి లేదు. కనుక రెండు కోరలు తీసేసిన తర్వాత పాము మనకు నిరపాయంగా ఉంది, దానివల్ల ఏ విధమైనటువంటి అపాయం మనకు లేదు. కర్తృత్వం భోక్తృత్వం రెండు కనుక ఎగిరిపోతే పాము ఉండినా ఏమి నష్టం లేదో, సంకల్పాలు ఉండినా నష్టం లేదు. అందువల్ల సర్వసంకల్ప సన్యాసి యోగారూఢుడు. కనుక నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావన ఎప్పుడైతే ఉందో, ఇది కోరిక. మళ్ళీ కోరిక కామం. కోరిక ఉంటే కామం కర్మ, గుర్తుపెట్టుకోండి ఇది రెండు పదాలు. కోరిక ఉంటుంది కామం, కర్మ జరుగుతుంది పని. కామాయమానశ్చ కరోతి కర్మాణి. కాబట్టి కామం కోరిక ఎప్పుడైతే ఉందో కర్మ జరుగుతూ ఉంది. కాబట్టి కర్మలకన్నిటికీ కోరికలే ప్రధానంగా తెలుస్తూ ఉన్నాయి. ఈ కోరికలు కదలడానికి ఆధారం ఏంటి అంటే మళ్ళీ నేను అపరిపూర్ణంగా ఉన్నాను, నేను సుఖంగా లేను, నేను అనంతమైనటువంటి ఆనందంగా లేను, నేను బాధల్లో ఉన్నాను, బంధాల్లో ఉన్నాను, ఇది నుంచి విడిపడిపోవాలనుకుంటున్నాను అనేటువంటి అభద్రత జీవితంలో ఎప్పుడైతే ఉందో ఇది కోరికను కదిలించింది. ఈ కోరిక వల్ల కర్మలు జరుగుతున్నాయి, కర్మల వల్ల ఫలితాలు వస్తాయే గాని ఆశకు మాత్రం ఫలితం లేదు. ఆ నైరాశ్యం జీవితంలో అట్లాగే ఉంటుంది గనక. ఇప్పుడు యోగారూఢుడు అంటే ఎవరంటే ఇంకా దీని మీద ఆశ లేనివాడు. ఎందుకు ఆశ లేదు? ఈ ఫలితాలు తన ప్రధాన సమస్యను పరిష్కరించలేవని తనకి అర్థమైపోయింది. ఇది విషయం ఇంకేంటి, వీటి వల్ల ప్రధాన సమస్య ఏదది పరిష్కారం కాదు అని అర్థమైపోయింది తనకి. కానీ కర్మలు చేయకుండా ఉండలేడు. నహి కచ్చిత్ క్షణమపి జాత తిష్ట కర్మకృత్. కర్మ చేయకుండా ఈ మనిషి ప్రపంచంలో ఎవడు ఉండలేడు. కనుక ఇక్కడ కర్మని కర్మయోగంగా మార్చుకుంటాడు. కర్మ బంధం కర్మయోగంగా మార్చుకుంటాడు. కర్మయోగం ఏమిటి? సమత్వం. సమత్వం యోగ ఉచ్యతే. అనుకూల ఫలమైనా ప్రతికూల ఫలమైనా అధిక ఫలమైనా అల్ప ఫలమైనా ప్రసాద మనస్తత్వంతో ఎప్పుడైతే ఉండాడో ప్రసాదం ఎప్పుడైనా ప్రసన్నతనే ఇస్తుంది గనక నా కర్మకి ఏ విధమైనటువంటి ఫలితం రావాలో నా చేతిలో లేదు. కర్మ చేయడం వరకే నాకు అధికారం గాని కర్మని ఏవ అధికారస్తే మా ఫలేషు. కనుక కర్మని ఏవ అధికార మే నాకు మా ఫలేషు. ఫలితం అధికారం లేదు. ఫలితం ఇచ్చేటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి నాకు ఫలితం అందుతూ ఉంది. ఏ విధమైనటువంటి పక్షపాతం లేనటువంటి నిర్ణయాలు అవి. అది ధర్మం, అది చట్టం. కనుక ధర్మానికి లోబడి నాకు ఫలితాలు అందుతూ ఉన్నాయి. పరమాత్మ ధర్మ రూపంలో ఉన్నాడు. కనుక పక్షపాతం అనేది లేదు. నాకు అందవలసింది అందుతూ ఉంది. కనుక ఇది ప్రసాదం. భోక్తృత్వంలో ప్రసాదం, కర్తృత్వంలో అహంకారం లేకుండా భగవంతుని చేతిలో పనిముట్టుగా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యోగం అయిపోతూ ఉంది. యోగారుడత్వం అసాధ్య. ఈ విధంగా కర్మలలో అహంకార మమకారాలు లేకుండా ఎందుకో తెలుసా? నిష్ప్రయోజనం గనకవి. నీ ఆశకేమో సమాధానం చెప్పలేవు. పైగా లేనిపోయినటువంటి రాగద్వేషాలని తయారు చేసి పెడతాయి. రేపు పరితాప దుఃఖాన్ని, పరిణామ దుఃఖాన్ని, సంస్కార దుఃఖాన్ని నీకు తయారు చేస్తాయి. కనుక నీ సమస్యను పరిష్కరించలేకపోగా నూతన సమస్యల్ని జీవితంలో ఆవిష్కరిస్తూ ఉండాలి. గనక కర్మల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కర్మ వల్ల ఎట్లాగూ మేలు జరగదు. జరగకపోయినా పర్వాలేదు, కీడు జరగకుండా ఉండాలి. కీడు జరగకుండా ఉండాలంటే కర్మ కర్మగా ఉన్నంత వరకు నీకు బంధం తప్పదు, బాధలు తప్పవు. కర్మను కర్మయోగంగా మార్చేయడం. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశేషత అర్జున. కనుక కర్మ సన్యాసం కంటే కూడా కర్మయోగం విశిష్టమైంది నాయన అని 5వ అధ్యాయంలో చెప్పిన తరువాత 6వ అధ్యాయాన్ని ఆత్మ సంయమ యోగాన్ని, ధ్యాన యోగాన్ని ప్రారంభం చేస్తూ మొదట 4 శ్లోకాల్లో కనెక్షన్ ఇస్తూ ఉండాడు. కాబట్టి ఎట్లాగైతే నీవు కర్మయోగాన్ని తెలుసుకున్నావో, కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా నువ్వు ఎట్లాగైతే జీవించాలనుకుంటూ ఉన్నావో ఇది యోగారూఢ స్థితి నాయన. సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదొచ్చతే అని 4వ శ్లోకంలో చెబుతాడు. 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో కర్మ సన్యాసం చెప్పాడు గనక, కర్మయోగం యొక్క విశిష్టతను తెలియజేశాడు గనక, 6వ అధ్యాయం ధ్యానయోగాన్ని ప్రారంభం చేస్తూ 4 శ్లోకాల్లో లంకె లింక్ కర్మయోగాన్ని ఇచ్చి ధ్యానయోగికి ఇప్పుడు చెప్తున్నాడు ఏమిటో తెలుసా? సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదొచ్చతే. వాడు యోగారూఢుడు అంటారు. ఎందుకో తెలుసా? సర్వసంకల్ప సన్యాసి అంటే సంకల్పాల్ని వదిలేయడం కాదు. ఏదో మామిడికాయలు కోసి పడేసినట్టుగా మనసులో ఉండే సంకల్పాన్ని విసిరేయడం కాదు అర్జున. కర్తృత్వం భోక్తృత్వం ఎప్పుడైతే లేకుండా ఉన్నాయో ఎవరి సంకల్పాలు అవి? ఎవరి సంకల్పాలు అవి? నా సంకల్పాలు అని చెప్పడానికి నా లేదు, సంకల్పాలు. ఇప్పుడు అతని మనసులో సంకల్పాలు ఉన్నాయి, తన సంకల్పాలు లేవు. అహంకారం లేదు, మమకారం లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. ఇది సమస్థితి. యోగారూఢునికి లభించినటువంటి ఆంతరంగిక ప్రశాంతత ఫలం. కనుక యోగారూఢత్వం అసాధ్య. సమ్యక్ దర్శన నిష్టయ. సమ్యక్ దర్శన నిష్టయ సమదర్శనం. ఇక్కడ సమత్వం, సమ్యక్ దర్శనం, సమత్వం వస్తుంది. ఏమిటా సమత్వం తెలుసా? ప్రతికూల ఫలం వచ్చినా, అనుకూల ఫలం వచ్చినా, అధిక ఫలం వచ్చినా, అల్ప ఫలం వచ్చిన సమత్వం. సమత్వం యోగ ఉచ్యతే. కాబట్టి యోగారుడత్వం అసాధ్య. సమ్యక్ దర్శన నిష్టయ అంటే ఇప్పుడు అర్థమైందా? ఇది కేవలం కర్మయోగ యొక్క విషయం. ఎందుకో తెలుసా? వివేక చూడమణిలో ఆత్మజ్ఞానం ఇంకా స్టార్టే కాలేదు. ఆత్మజ్ఞానం గురువు అందించేటువంటి దాన్ని అందుకోవడానికి కావలసినటువంటి మానసిక స్థితిని, అంతఃకరణ శుద్ధిని తయారు చేసుకునే పద్ధతుల్లో ఉంది ఇప్పుడు శాస్త్రం. ఇంకా మనం ఆత్మ వరకు రాలేదు. ఇప్పుడు కేవలం 9వ శ్లోకం దగ్గరే ఉన్నాం మనం. కనుక ఈ విధంగా కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా సర్వసంకల్ప సన్యాసి యోగారుడు అవుతూ ఉన్నావు నీవు. సమ్యక్ దర్శనం, సమత్వం, యోగస్థితిని తెచ్చుకోవాలి నాయన. తెచ్చుకొని సంసార వారిధౌ మగ్నం. ఎవడైతే సంసార వారిధౌ సంసార సాగరములో మగ్నం నిమగ్నమై ఉండాడో. మాతో కూడా అంటారు కొంతమంది, స్వామీజీ మీ బోధలంతా విన్నాం, నాకు నెక్స్ట్ మంత్ మ్యారేజ్, సంసార సాగరంలో ప్రవేశించబోతున్నాను స్వామి, ఎలా ఉంటుంది? ఇది తమాషా. అందుకని సంసార వారిలో మగ్నం. ప్రవేశించడం కాదు నాయన, ఆల్రెడీ ప్రవేశించుండవు, మగ్నం. ఏదైతే బంధమో అదే సంసారం. సంసార సాగరంలో మునిగిపోతానేమో, మునిగిపోతాను కాదు, మునిగి ఉన్నావు, మగ్నం. ఎవరు నేను మునగలేదని చెప్పండి, ఆయన ఎట్లా మునిగి ఉండాడో మనం చెప్తాం, తేల్చలేకపోవచ్చు, అది వేరే విషయం. ఎట్లా మునిగి ఉండాడో చెప్తాం. ఎందుకని ఎప్పుడైతే నీకు తాపత్రయాలున్నాయో, బాధలున్నాయో, బంధాలున్నాయో, దుఃఖం ఉందో, శోకం ఉందో, అసంతృప్తి ఉందో, నేను పరిపూర్ణుడిని కాదని అనుకుంటూ ఉన్నావో, అపరిపూర్ణ స్థితిలో నువ్వు ఉన్నావో, ఇదంతా ఏంటి బాబు, ఇదే సంసారం, దీంట్లో మగ్నం. అర్థమవుతుంది? కనుక ఎవరు లేకుండా నదిలో కొట్టుకుపోతున్నాడు అనుకో, వాడేం చేస్తాడు? ఇంకెవ్వరు లేరు గనక పోతాను ఇలాగనుకుంటాడా? ఏదో ప్రయత్నం చేస్తాడు. చిన్న గడ్డి పోత దొరికినా కూడా దాన్ని కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాళ్ళు ఇటు అటు, ఏది ఈత రాకపోయినా అటు ఇటు ఏదో ప్రయత్నం చేస్తాడు. ఎందుకని బయటపడాలని. ఇది ఆత్మానం ఆత్మనా ఉద్ధరేత్. కనుక సంసార వారిధవు మగ్నం, ఈ సంసార సాగనంలో నిమగ్నమైపోయి ఉన్నాం గనక మనమంతా కూడా. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆత్మానం తనను ఆత్మనా ఆత్మనా స్వయమేవా నీకు నీవుగానే ఉద్ధరేత్, ఉద్ధరించుకోవాలి. ఈ యోగారూఢత్వం అసాధ్య సమ్యక్ దర్శన నిష్టయ సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్థ దోచ్చదని భగవద్గీతలో చెప్పింది. 4వ శ్లోకం 5వ శ్లోకం ఉద్ధరేదాత్మనాత్మానం. అక్కడ ఆ రెండు కలిపి ఇక్కడ ఉన్నాయి. ఉద్ధరేదాత్మనాత్మానం శ్లోక నంబర్ 5, 6th chapter. ఎందుకనంటే కర్మ సన్యాసం అయిపోయిన తర్వాత ధ్యాన యోగానికి మధ్యలో ఆ 4 శ్లోకాస్ ఏవైతే ఉన్నాయో అవి లంకే, అది అయిన తర్వాత ధ్యానం స్టార్ట్ చేయబోయే ముందు అంటున్నాడు ధ్యాన యోగం. ధ్యానాన్ని నేర్పిస్తాను నేను, నువ్వే చేసుకోవాలి, నేనేం చేస్తాను, గురువేం చేస్తాడు, హెల్ప్లెస్. గురుదేవా నా బుర్రలో కూర్చో, నువ్వు ధ్యానం చేయి. దానికి నీ బుర్రలో ఎందుకు, నా బుర్రలోనే ఉంటే పోలా. నేను ధ్యానం చేసేటప్పుడు నీ బుర్రలో చేసి చేరి ఒక బగ్గులాగా, నిన్ను బాధ పెట్టడం కన్నా నా బుర్రలోనే ఉండి నేను చేసుకుంటే పోతుంది, నీ బుర్రలోకి నేను ఎందుకు రావాలి? ఒకరు బుర్రలో గనక ఇంకొకరు వచ్చేటట్లయితే ఈ ప్రపంచంలో మన బుర్రలు ఈవేళ త్వరలో అయిపోయిండేట్. ఎందుకని ఎవడు సుఖపడ్డం, ఎవడికి ఇష్టం లేదు ఈ ప్రపంచం. కాబట్టి మన బుర్రల్లోకి ఎంటర్ అయ్యి మన శాంతిని భగ్నం చేసేటువంటి అవకాశమే గనక ఏ వ్యక్తికి ఈ ప్రపంచంలో దొరికినా వదులుకోరు. కనుక ఎవరి బుర్రా వాళ్ళదే, ఎవరి త్వర్రా వాళ్ళదే. దీన్ని ఇంకొక విధంగా ప్రవేశపెట్టే అవకాశం లేదు. గురువు చెప్పగలడే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం ఆత్మనా ఉద్ధరేత్. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే ఇది. ఇది ఒక విధంగా సాధకులకి ఒక జాగరూకతను కల్పించేది. నిద్రపోతూ ఉన్నవాడికి ట్రని అలారం కొడితే వాడు ఎట్లా లేస్తాడు, అది ఇది. ఇది ఒక అలారం లాంటిది, ఉద్ధరేదాత్మనాత్మానం. ఇది అష్టాక్షరి మహామంత్రం, 8 అక్షరాలు. ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సనాతన ధర్మం. నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి అనేది సనాతన ధర్మం. నువ్వు ఇంకొకరిని ఉద్ధరించాలి లేక ఇతరులు నిన్ను ఉద్ధరిస్తారు, ఈ రెంటికి మనకు సంబంధమే లేదు. అది ఇంక వేరే ఫెయిత్ అయి ఉండొచ్చు, నేను కాదనడం లేదు, నేను డిఫర్ కావడం లేదు, అది ఇంకొకరి అభిప్రాయం కావచ్చు, ఇంకొక తత్వవేత్త అభిప్రాయం కావచ్చు, ఇంకొక మతం యొక్క అభిప్రాయం కావచ్చు, వాళ్ళు నమ్మచ్చు దాన్ని, నేను కాదనడం లేదు. కానీ సనాతన ధర్మం మాత్రం నువ్వు ఎవరినో ఉద్ధరించమని చెప్పడం లేదు, ఇతరుల చేత ఉద్ధరింపబడమని కూడా చెప్పడం లేదు. నాయన నువ్వు నా శిష్యుడు, నాయన నేను నిన్ను ఉద్ధరించేదాను, నాయన మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, సంకల్పాలని త్యజించకపోయినా పర్వాలేదు కానీ అతన్ని వదిలేస్తేనే నువ్వు సుఖపడతావు. ఎప్పుడైనా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నిన్ను ఉద్ధరిస్తాను అని గనక మాట్లాడాడంటే అయిపోయింది. అప్పుడే అనుకో, నాయన నువ్వు నా దగ్గర ఉన్నావు, నా ఆశ్రమ కార్యక్రమాలు చేస్తూ ఉండు, ఏదో ఒకరోజు నేను కన్ను తెరుస్తాను, ఆ రోజు నువ్వు కన్ను మూస్తూ కానీ అని ఎవరైనా కానీ చెబితే అప్పుడే మీరు నిర్ణయం చేసుకోండి, ఓ నాయన ఇదేదో బోగస్ ఇది. ఎందుకని ఆత్మ అనేటువంటిది మోక్షం ఉన్నదే గనక, ఒకటి ఉన్నది అంటే దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉందని అర్థం. జ్ఞానం ఇస్తే అది ఏంటో తెలుస్తుందని అర్థం. నీకు జ్ఞానం లేదు గనక ఈ మాటలంతా మాట్లాడుతూ ఉన్నావు. ఇతరులను ఉద్ధరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది చాలా డీప్ పాయింట్. జ్ఞాని ఎప్పుడు అట్లా అనుకోడు. జ్ఞానం ఒక పరిపక్వ దశకు రానంత వరకు సమాజాన్ని ఉద్ధరించాలి అది అంటాడు. జ్ఞానం వస్తేనే బ్యాక్ అయిపోతాడు. ఎందుకో తెలుసా? అంతకన్నా మించి చేస్తాడు సేవ. కానీ ఈ సమాజాన్ని ఉద్ధరించాలి, దీనిని ఉద్ధరించడం కోసం నేను అనేక జన్మలెత్తడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాను, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదని మాట్లాడాడు అనుకోండి, అతని దగ్గర జ్ఞానం పూర్ణంగా లేదని అర్థం. ఎందుకో తెలుసా? జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానం అంటే సర్వ జ్ఞానం, సర్వ జ్ఞానం అంటే సమస్తంలో నిండి నివిడీకృతమైనటువంటి సర్వాత్మ భావం. సర్వాత్మ భావం ఏకమే గాని రెండు కాదు. ఇది తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని. నువ్వు ఉద్ధరించడానికి నీకన్నా తక్కువ వాడు ఎవడు ఈ ప్రపంచంలో? కమాన్ టెల్ మీ. లోతి పాయింట్. నేను ఉద్ధరిస్తానంటున్నావు, ఉద్ధరించాలంటే ఎవరు? పతనమైన వాడిని కదా నువ్వు ప్రగతిలోకి తీసుకురావాల్సింది. పతనమైన వాడు నీకు కనిపిస్తున్నాడా? కనిపిస్తున్నాడు. అయితే నీ జ్ఞానం లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మం, సర్వం కల్విదం బ్రహ్మ, నేహ నానాస్తికించిన సర్వం విష్ణుమయం జగత్. ఈ ప్రపంచమంతా పరమాత్మ స్వరూపం అని తెలిస్తేనే నీకు జ్ఞానం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ ప్రపంచమంతా భగవంతుని చేత పరివ్యాప్తం అయ్యిందని దాంట్లో అది బాగలేదు, ఆ బ్రహ్మం నేను ఉద్ధరిస్తాను. అర్థమవుతుంది? ఇప్పుడు నా కలలో ఎవడో బాధపడుతున్నాడని బ్యాండేజ్ చేయడానికి నేను పోవడం ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. కాబట్టి కల కూడా నేనే, కానీ నేను అది. కనుక ఈ ప్రపంచం కూడా పరమాత్మ స్వరూపమే, కానీ పరమాత్మ ప్రపంచం కాదు. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడే జ్ఞాని. అందువల్ల జ్ఞాని దృష్టిలో జ్ఞాని ఏదైనా చేస్తాడు, పరమదయ కలిగి ఉంటాడు. దాని ఉద్దేశం జ్ఞాని దృష్టిలో భిక్షగాడు ఉన్నాడు అనుకోండి, వాడు భిక్షగాడు కాదు జ్ఞాని దృష్టిలో. భిక్షగాడు కూడా భగవంతుడే, కానీ అది నాలెడ్జ్. భగవంతుడు భిక్షగాడు కాదు, భిక్షగాడు కూడా భగవంతుడే, భగవంతుడు భిక్షగాడు కాదు. కనుక ఇప్పుడు ఈయన ఆయనకి భిక్షం పెడుతున్నాడే, ఈయన దృష్టిలో ఏమని? భిక్షగాడుని పెడుతున్నాడా, భిక్షగాడు భగవంతుడిని పెడుతున్నాడా? భిక్షగాడు భగవంతుడిని పెడుతున్నాడు. అందులో కృష్ణార్పణం, రామార్పణం, శివార్పణం, అల్లార్పణం, దేనికి ఇదంతా? ఆయనే భగవంతుడు అనుకుంటున్నావు గనక, మరి భగవంతుడు అనుకునేటప్పుడు భగవంతుడిని ఉద్ధరిస్తావా నువ్వు? చెప్పు. భగవంతుని ఉద్ధరించాలంటే నువ్వెవరు? భగభగవంతుడా? ఎవరయ్యా నువ్వు? ఇవన్నీ కూడా నాలెడ్జ్ లేకపోవడం వల్ల, శాస్త్ర జ్ఞానం లేకపోవడం వల్ల సమాజంలో చలామణి అయ్యేటువంటి పిచ్చి ఆటలు ఇవి. కనుక ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నీవు గనక ఉద్ధరించుకుంటే నీ బంధాల నుంచి నువ్వు బయటపడితే బంధమే లేదు తర్వాత. ఎందుకంటే కళ్ళలో ఉన్నంత వరకే, కళ్ళలో నేను ఒక్కుంటోండి, పక్కన ఒక గుడ్డోడు, నేను నడవలేను, వాడు నడవగలడు చూడలేడు, వాడు నన్ను పైన ఎక్కించుకోవడం ఇదంతా కళ. నడవలేని వాడిని పైన ఎక్కించుకున్నాడు, ఇప్పుడు వాడు చూడలేడు, అందువల్ల వాడు పోతున్నాడు, నేను పైన నుంచి డైరెక్షన్ రైట్ లెఫ్ట్ ఇదంతా కళ్ళలో మేలుకున్నాను అనుకోండి. కళ్ళు కాళ్ళున్నాయి, కళ్ళు లేనివాడేడి? నాకు కాళ్ళు వచ్చాయి గనక కళ్ళు లేని మిత్రమా, నిన్ను ఉద్ధరించదని. అబ్బా ఎక్కడ ఉద్ధరిస్తావయ్యా, ఏడివాడు? కాబట్టి వాడు కూడా నువ్వే, కానీ నువ్వు వాడు. ఇది మంగళకర దృష్టి, ఇది మంగళకర దృష్టి. భేదాలు కనిపించిన దృష్టిది, వ్యత్యాసాలు తెలియని దృష్టిది, అద్వైత దృష్టిది, శుభకర దృష్టి. ఎందుకని? ప్రతి మట్టి పాత్రలో మట్టి ఎట్లాగైతే నీకు తెలుస్తుందో ప్రతి మనిషిలో నీకు పరమాత్మ గోచరిస్తూ ఉన్నాడు. రెండవది గోచరించేందుకు అవకాశం లేదు. వాచారంభణ వికార నామధేయం మృతికేచ్చేవ సత్యం క్లియర్. ఇది ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఆత్మానం ఆత్మనా ఉద్ధరేత్. కారణం సంసార వారిధవ మగ్నం. ఎవడు మునుగుతున్నాడో వాడు తేలాలి, గాని ఎవడికి ఆకలో వాడు భోంచేయాలి. అయ్యా నాకు ఆకలిగా ఉంది కూర్చున్నాయన నేను తింటాను, నువ్వు పంచిస్తే నాకలెట్టయ్యా తినేది? ఎవడైతే మునుగుతూ ఉన్నాడో వాడే తేలాలి, ఎవడైతే ఆకలితో ఉన్నాడో వాడే ఆకలి పోగొట్టుకోవాలి, ఎవడైతే జబ్బుతో ఉన్నాడో వాడికే రోగ నివృత్తి జరగాలి, ఎవడైతే దప్పికితో ఉన్నాడో వాడే నీళ్లు తాగాలి, ఎవడికైతే నిద్ర వస్తుందో వాడికి అలారం. ఎందుకు అలారం? ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, ఇట్స్ అన్ అలారం. అది కొడతా ఉంది మనం. ఎవరు ఎవరో ఉద్ధరిస్తారు, స్వ
స్వామీజీ దర్శనాలు ఉన్నాయి ఈరోజు.
దేనికి?
ప్రవచనానికి రా, ఎందుకని జ్ఞానం ఇది. దీని చేత నువ్వు ఉద్ధరింపబడతా. స్వామీజీ దర్శనం చేసుకుంటే నేను ఏదో ఉద్ధరింపబడతాను?
ఏమో, అంత జ్ఞానం నీకుండొచ్చేమో కానీ అటువంటి జ్ఞానం నాకు అవసరం.
ఎందుకని?
నన్ను ఉద్ధరించుకోవాలని వచ్చి నిన్ను మోసం చేయలేను నేను. నీకు జ్ఞానం అయితే ఇవ్వగలను, కానీ నీకు జీర్ణమైనటువంటి ఆహారమే శక్తి. నీకు నీకు అర్థమైనటువంటి జ్ఞానంతోనే నువ్వు జీవించగలవు. నేను ఎప్పుడు నీ పక్కన ఉండలేను ఈ ప్రపంచంలో. ఉద్ధరేది ఆత్మనాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలని అలారం పెట్టేశాడు భగవంతుడు క్లియర్. అందువల్లనే భగవద్గీత అంతా చెప్పిన తర్వాత నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు చేయాల్సింది చేయి అన్నాడు. అంతేగాని నేను చెప్పిన నువ్వు చేయనులే. అర్జునుడు అన్నాడు, ఏది అయ్యా కరిష్య వచనంతో నువ్వు చెప్పిందే చేస్తానని, ఎందుకంటే అదే సత్యం గనక. అంటే అలా అర్థమయ్యేటట్టు చేశాడు. అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ కూడాను ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్నప్పుడు నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. ఎలా ఉద్ధరించుకోవాలి? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ రెండు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ప్రస్తుతం మనం ఉన్న స్థితి మనకు తెలిసి రావాలి, అప్పుడే ఉద్ధరించుకునేది. చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ఎట్లాగైతే ఉన్నామో అది మనకు తెలియకపోతే ఉద్ధరణకు అవకాశమే లేదు. పంచపాత్రలో ఉద్ధరిని చేరిపోతుంది అంతే, ఇంకేం. ఓకే, ఇప్పుడు మనకున్న స్థితి ఏమిటో మనకు తెలియాలి. ఇప్పుడు నేను అజ్ఞాని, నేను జ్ఞాని అనుకుంటున్నాను అనుకోండి, గడ్డం పెంచాను కనుక ఇంకా నన్ను ఉద్ధరించేవాడు ఎవడు లేడు ఈ ప్రపంచం. నాకు అవివేకం ఉందనేది నాకు తెలియాలి మొదట, ఫస్ట్ థింగ్. రెండోది, నాకు ఏ వాల్యూస్ ఉన్నాయో ఏ వాల్యూస్ లేవో, నేను ధర్మబద్ధంగా ఉన్నానో లేదో నాకు అర్థం కావాలి. ఒకవేళ అలా గనక లేకపోతే నన్ను నేను సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాల్లో ప్రయారిటీస్ ఉండాలి, ప్రాధాన్యతలు, ఏది ముందు ఏది వెనుక, అప్పుడే నన్ను నేను ఉద్ధరించుకోగలను. కనుక నేను ఏదో ఏదో పొందాలనుకుంటున్నా, అసలు నా సహజ స్థితి ఏంటి? అసలు నాకు ఆ శక్తి ఉన్నదా? అసలు లోపం ఎక్కడుంది నా దగ్గర? ఎందుకు ఇలా అవుతున్నాను నేను? ఎందుకు పొందాలనుకుంది పొందలేకపోతున్నాను? నాలో ఉన్న బలహీనత ఎక్కడా? ఈ బలహీనత నేను ఎట్లా క్రాస్ కావాలి? దీని విషయంలో కావాలంటే ఇతరుల యొక్క సహకారం నేను తీసుకోవచ్చు, గురువు యొక్క సహకారం, శాస్త్రం యొక్క సహకారం నేను తీసుకోవచ్చు. కానీ నేను నిర్ణయం చేసుకోవాలి ఫస్ట్, నేను మారాలి అని నేను నిర్ణయం చేసుకోవాలి. ఆ తరువాత ఏ విలువలైతే నాకు వంట పట్టాలనో వాటిని వంట పట్టించుకోవడానికి కూడా నేను ప్రయత్నం చేయాలి. ఖాళీ పాత్ర నువ్వు నింపగలవు, కానీ నిండిపోయిన పాత్ర నువ్వు నింపలేవు. ఇప్పుడు పాలు ఒక గ్లాసు నిండా పట్టేశావు, మళ్లీ పోసావు అనుకో, కిందకు దొరికి పాలు, అదే ఖాళీగా ఉంటే దాన్ని నువ్వు నింపగలవు. ఎంప్టీ థై సెల్ఫ్ ఐ షాల్ ఫిల్ ది బైబిల్లో. నువ్వు ఖాళీ అయిపోయి నిన్ను నేను నింపుతా. కాబట్టి ఈ ఖాళీ కావడం ఎప్పుడో తెలుసా? తన నిస్సహాయత కూడా తనకి తెలిసి రావాలి. ఇది తెలియగానే అండర్స్టాండ్, ఇది గనక తెలిస్తే మనకు తెలియకుండా ఒక సుగుణం మనలో తయారవుతుంది, తెలియకుండా. అదేంటో తెలుసా? ఎప్పుడైతే నేను నిస్సహాయుణ్ణి అనే భావన నాకు వస్తుందో, ఒక ప్రార్థన, ఒక అభ్యర్థన, ఒక ప్రపత్తి, భక్తి హృదయంలో కదిలిపోదు. నేను హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాను, అందుకని నేను దీనుణ్ణి, దీనదయాళ, నేను దాసుణ్ణి, నువ్వు స్వామి. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాస. చూచారా ఎందుకు వస్తుంది నీకు ఈ భావన తెలుసా? హెల్ప్లెస్. కాబట్టి నేను ఈ ప్రపంచంలో సుఖపడ్డమో సుఖపడపోవడమో నా చేతిలో లేదు. ఎందుకని? నేను ఏ కర్మ చేసి సుఖపడాలని కూడా నాకు అర్థం కావడం లేదు. కర్మలు నిష్ప్రయోజనం, అది అర్థమైపోయింది. పోనీ ఏ కర్మలు చేస్తే కొద్దైనా సుఖపడతాను అనుకుంటే అది కూడా నాకు లేదు. కారణం, పరిమితమైన జ్ఞానం. పరిమితమైనటువంటి జ్ఞానంలో నేను ఏ కర్మ చేస్తానో, ఏ కర్మ యొక్క ఫలితం ఏ విధంగా వస్తుందో. కనుక హే భగవాన్, త్వమేవ శరణం గచ్చ సర్వభావేన. ఇట్లా ఒక ప్రార్థన, ఒక ప్రేయర్ఫుల్ ఆటిట్యూడ్, అది అడ హృదయంలో నుంచి కదులుతుంది. ఇది ఆరాధనా భావం. ఆరాధనా భావం ఎప్పుడైతే కదిలిందో నీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు, ఈశ్వరుడు అని అర్థం. పరమాత్మ ఇప్పుడు ఎప్పుడైతే ఉన్నాడో సున్నితంగా పువ్వులాగా హృదయం తయారైపోతూ ఉంటుందని అర్థం. ఇటువంటి వాడు తనను తాను ఉద్ధరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక మన బలహీనతలు ఏమిటో మనకు తెలిసి రావాలి. మనం ఈ రోజు ఉన్నటువంటి స్థితిని మనం మదింపు వేసుకోవాలి. మనం ఏది పొందాలనుకుంటున్నామో మళ్లీ తెలుసుకోవాలి. ఒకవేళ దారి గనక తప్పి ఉంటే, ఎక్కడైనా ఒక దారిలో నడిచిపోయేటువంటి వాడు పొరపాటును గనక దారి దిగి అటు పోతూ ఉంటే
ఒక దశలో దారి అది కాదు అని తెలుసుకున్న తర్వాత అక్కడ ఆగి మళ్లీ వెనక్కి వచ్చి పోతాడు కదా. ఇంత నేను నడిచాను గనక నేను రానని అట్లాగే పోయాడు అనుకోండి, ఎంత దురదృష్టం అర్థం చేసుకోండి. కష్టమైనా నువ్వు మళ్లీ బ్యాక్ వచ్చేస్తేనే మంచిది, ఎందుకని నువ్వు నడిచిన దారి మంచి దారి కాదు. ఈ రోజు నువ్వు దారిలోకి వచ్చి మళ్లీ చెడు దారిలోకి పోతే చేసేది ఎవరు లేరు, కనుక మళ్లీ బ్యాక్ వచ్చేసాడు. కనుక ఎక్కడ నేను తప్పు చేశానో అక్కడి నుంచి నేను వెనక్కి వచ్చి నాకేం కావాలో నేను తెలుసుకొని, ఈ కావలసిన దాన్ని పొందేది ఎలాగో నేను అర్థం చేసుకొని, నా నిస్సహాయ స్థితిని కూడా నేను అర్థం చేసుకొని, భగవంతుని నా హృదయంలో ప్రార్థించుకుంటూ అడుగడుగు ముందుకేసుకుంటూ పోవడానికి ఉద్ధరేదాత్మనాత్మాన. మనసుకి అలా మంచిని ఊహించే శక్తి ఉండదు గనక మనసు చెప్పినట్టు వినడం కాకుండా, మతి చెప్పినట్టు వినడం కాకుండా శృతి చెప్పినట్టు విను. మతి చెప్పినట్టు వింటే వానరుడు, శృతి చెప్పినట్టు వింటే మానవుడు అని శాస్త్రం. ఇది యోగారూఢ స్థితి వచ్చిన తర్వాత కర్మలలో సమత్వం కలిగి ఉండి సమత్వం యోగ ఉచ్యతే సంసార వారిధవ మగ్నం ఉద్ధరేదాత్మనాత్మానం. కాబట్టి ఆత్మానం ఆత్మ ఉద్ధరేత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ఓం శాంతి శాంతి శాంతి. యోగారూఢత్వం అసాధ్య, సమ్యక్ దర్శన నిష్ఠయ, సంసార వారిధౌ మగ్నం, ఆత్మానం ఆత్మన ఉద్ధరేత్. అజ్ఞానజనితమైనటువంటి కర్మల్ని యోగంగా మార్చుకొని అధిక ఫలమైన అల్పఫలమైన అనుకూలంగా ఉన్న ఫలం ప్రతికూలంగా ఉన్న వాటిలో సమత్వ బుద్ధిని కలిగి ఉండి సంసార వారిధవ మగ్నం, ఈ సంసారం అనేటువంటి సాగరంలో ఎవరైతే నిమగ్నమై ఉండారో అటువంటి వాళ్ళు ఆత్మానం ఆత్మన స్వయమేవ ఉద్ధరేత్, తనక తానుగా తాను ఉద్ధరించుకోవాలి. నెక్స్ట్ సన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే యత్యతాం పండితైర్ధీరై ఆత్మాభ్యాస ఉపస్థితై. సన్యస్య సర్వకర్మాణి ఆత్మాభ్యాస ఉపస్థితై ధీరై పండితై భవబంధ విముక్తయే యత్యతాం ఇతి. సన్యస్య సర్వకర్మాణి, సర్వకర్మాణి సన్యస్య పరిత్యజ్య, సమస్తమైనటువంటి కర్మల్ని త్యజించి ఆత్మాభ్యాస ఉపస్థితై ఆత్మ అభ్యాస ఆత్మాభ్యాస ఆత్మానుసంధానం ఆత్మ ధ్యానమునందు ఉపస్థితై ఉంటున్నటువంటి ధీరై ధీరుడు పండితై పండితుడు భవబంధ విముక్తయే భవబంధ ఈ సంసార బంధాల నుండి విముక్తయే విడిపడడం అనేటువంటి ప్రయత్నం యత్యతాం చేయాలి. సన్యస్య సర్వకర్మాణి. కనుక ఇప్పటి వరకు సాధకుడు ప్రారంభ దశను చూస్తూ ఉన్నాం గనక జీవితంలో ఉండేటువంటి సమస్యలు అర్థం చేసుకుంటూ వచ్చాం. జీవితంలో ఎన్నో సమస్యలు లేవని, ఒకే సమస్య ఉంది అనేటువంటి దాన్ని నిన్న గుర్తించాం. ఈ సమస్యకు పరిష్కారం రాందే ప్రపంచంలో హాయిగా మనం జీవించలేమనేది కూడా మనకు అర్థమైపోయింది. కాబట్టి అనేక మందికి అనేకమైనటువంటి సమస్యలు ఈ ప్రపంచంలో ఉన్నట్లు తెలుస్తూ ఉన్నా అందరికి ఉండేటువంటి సమస్య ఒక్కటే అనేటువంటిది గుర్తించేశాం. గుర్తించిన తరువాత దానికి పరిష్కారం ఈ ప్రపంచంలో మనం చేసేటువంటి కర్మలు వాటి యొక్క ఫలితాలు కాదు అని తెలుసుకున్నాం. ప్రయత్నాలు ఫలితాల వల్ల ఇది సాధ్యపడేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాం. కనుక ఈ దశలో సన్యస్య సర్వకర్మాణి. కాబట్టి ఇప్పుడు కర్మల్ని ఏం చేయాలి? కర్మలకు ఫలితాలు వస్తాయేమో గాని
నా ఆశలకు ఫలితాలు రావు. ఆశ ఏమిటి? పూర్ణత. ఆశ పూర్ణత. కానీ కర్మకి కర్మ ఫలమే వస్తుంది, కానీ పూర్ణత్వం రాదు, పూర్ణత లేదు. అందువల్ల సర్వ సన్యస్య సర్వకర్మాణి, సర్వకర్మాణి సన్యస్య, సమస్తమైనటువంటి కర్మల్ని సన్యసించి త్యజించి ఇది సాధ్యమా? ఎట్లా సన్యసించాలి? కర్మల్ని నేను వదిలేస్తున్నాను అన్నాడు అనుకోండి, అది కూడా కర్మే. వదలడం కూడా కర్మే, యాక్షన్, చలనాత్మకం కర్మ. కనుక సర్వకర్మాణి సన్యస్య మనసా ఇది, జ్ఞానేనా ఇది. జ్ఞానం చేత సర్వకర్మల్ని సన్యసించడమే గాని కర్మల్ని వదిలిపెట్టడం కాదు. మనసులో ఎప్పుడైతే జ్ఞానం ఉండిందో, జ్ఞానం చేత నీవు కర్మల్ని వదలగలుగుతూ ఉంటావు. ఎందుకని? కర్మలు కాదు బంధించేది, కర్మల వెనక ఉండేటువంటి మనోభావాలు. గనక మనోభావాల్లో జ్ఞానం ఎప్పుడైతే చేరిపోయిందో, కర్మలు ఉండి కూడాను మనని బంధించలేవు. ఏదో చేస్తే నేను సుఖపడతాను, ఏదో పొందితే నేను సుఖపడతాను, అంతే కదా, సింపుల్. ఏదో చేస్తే సుఖపడతాను కర్త, ఏదో పొందితే సుఖపడతాను భోక్త. కాబట్టి ఈ కర్త భోక్త ఈ రెండుగా నేను ఉన్నంత వరకు నాలో ఏం కదులుతూ ఉంటాయో తెలుసా? కోరికలు కదులుతూ ఉంటాయి. కామం, కోరిక, కామహ. ఎప్పుడైతే కోరిక ఉందో కర్మ చేస్తూ పోవాలి. ఏది పొందాలనుకుంటూ ఉన్నానో దానికోసం కర్మ చేయాలి. ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలంటే కర్మ చేయాలి. భద్రత, ఈ రెండు నేను చేస్తూ పోతూ ఉన్నా. కనుక ఎప్పుడైతే మన దగ్గర కర్తగా భోక్తగా నేను ఉన్నానో, ఏదో చేస్తే సుఖపడతామని, ఏదో పొందితే సుఖపడతామని ఈ భావన నా దగ్గర ఎప్పుడైతే ఉందో, అలా చేయడానికి కోరిక కదులుతుంది. కామహ, కామం ఉంది గనక, కామం ఉంటే కర్మ జరగాలి. కోరిక ఉన్నది గనక కర్మ జరుగుతుంది. అయితే ఇప్పుడు నిన్న మనం తెలుసుకున్నది ఏంటంటే, ఈ కర్మలు జరుగుతూ ఉండినా కర్త భోక్త నేను కాదు అనేటువంటి భావనతో ఎప్పుడైతే కర్మలు చేస్తూ ఉన్నామో, నేను కర్త కాకుండా భోక్త కాకుండా ఈ ప్రపంచంలో ఎప్పుడైతే ఉన్నానో, వాటి ఎందు ఫలితాల ఎందు నాకు ఆసక్తి లేదు. ఎందుకని? నాశక ఫలితం కావాలి, కర్మలకు కాదు ఫలితం. కర్మలకు వచ్చేటువంటి ఫలితాలు పరిమితమైనవే నాకు తెలుసు. అందువల్ల నా తేషు రమతే బుధహ, తేషు ఈ కర్మ ఫలాల యందు బుధహ వివేకం కలిగినటువంటి వాడు, తేషు వీటి యందు రమతే నా వీటిలో రమించడం లేదు. తెలియని దశలో రమించచ్చు, తెలిసిన దశలో రమించే అవకాశం లేదు. నేను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు మలమూత్రాల మధ్య దొరిలేను, నన్ను శుద్ధి చేయడానికి ఎవరో కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరూ అవసరం లేదు. ఎందుకని? నేను అట్లా దొరలను. శిశువుగా ఉన్నంత వరకు మలమూత్రాల్లో దొలినటువంటి నేనే. ఇప్పుడు వాటి యొక్క పరిస్థితి నాకు తెలిసి వచ్చింది గనక నిరంతరం ఎట్లా శుభ్రంగా ఉన్నానో, ఇంకొకరికి అవసరం నాకు ఎట్లాగైతే లేదో, నా తేషు రమతే బుధహ. కాబట్టి బుధజనులు కూడాను వాటి ఎందు రమించరు. కనుక సర్వకర్మాణి మనసా, అది సన్యస్య మనసా సన్యస్య, జ్ఞానేన సన్యస్య. నువ్వు జ్ఞానం ద్వారా సన్యసించాలి గాని కర్మల్ని వదిలిపెట్టడం కాదు, అండర్స్టాండ్? కాబట్టి సర్వకర్మాణి సన్యస్య అన్నాడు గనక, సర్వకర్మాణి సన్యస్య అధ్యాత్మచేతసా భగవద్గీతలో. కనుక సమస్తమైనటువంటి కర్మల్ని వదిలిపెట్టడం సన్యాసం అని గనక అనుకుంటే, అనుకున్నంత వరకు పర్వాలేదు కానీ చేస్తే మాత్రం చాలా ప్రమాదం. కాబట్టి సర్వకర్మాణి సన్యస్య అంటే కర్మల్ని వదిలిపెట్టమని కాదు. ఎందుకని? కర్మను వదిలిపెట్టి ప్రపంచంలో జీవించడం నహి ఖచ్చిత క్షణమపి జాతు తిష్ట త్యకర్మకృత్. కర్మ చేయకుండా ప్రతి మనిషి ఒక్క క్షణం కూడా ఈ ప్రపంచంలో ఉండలేడు. కనుక నువ్వు కర్మలు వదలమని కాదు అక్కడ అర్థం. ఏ ఆత్మనైతే నువ్వు పొందాలనుకుంటున్నావో అది నిత్యం సర్వకర్మ సన్యాసం. ఆత్మలో ఏ విధమైనటువంటి కర్మలు జరిగేందుకు అవకాశమే లేదు. సన్యాసం బుచ్చుకున్నా ఇది ముందు ముందు మీకు అర్థం అవుద్ది. ఈ గ్రంథంలోనే సన్యాసం పుచ్చుకున్నా ఇది వివిధిషా సన్యాసమే గాని విద్వత్ సన్యాసం కాదు. సన్యాసము సర్వకర్మ సన్యాసం, సర్వసంకల్ప సన్యాసి అంటే కేవలం ఆత్మజ్ఞానం అర్థం. అర్థమైందే? ఇది నువ్వు చేసేది కాదు, చూసేది. అండర్స్టాండ్? చేసేది కాదు ఇది. సర్వకర్మ సన్యాసము అనేది కర్మలలో ఎవడైతే శుద్ధిపడుతూ ఉంటాడో అటువంటి కర్మయోగి ఒక దశలో తెలియకుండా కర్మ సన్యాసి అయిపోతాడు. కర్మ సన్యాసి సిద్ధి, సిద్ధి ప్రయత్నం కాదు అక్కడ, కర్మలకే ప్రయత్నం. కర్మ సన్యాసం అనేది సిద్ధి, అది ఆత్మ యొక్క స్థితి. అండర్స్టాండ్? కనుక సర్వకర్మ సన్యాసి ఎలాగో తెలుసా? ఇప్పుడు ఉదాహరణకు ఒక ఊరికి వస్తూ ఉన్నాం అనుకోండి, దారి ఎంతవరకు ఉంటుంది అని అంటే ఆ ఊర్లో ఎంటర్ అయ్యేంత వరకే ఉంటుంది, అంతేనా? ఈ దారిని పట్టుకొని పో అన్నాం అనుకోండి, ఆ దారిని పట్టుకొని నడిచి వస్తూ ఉన్నాం, ఆ ఊరికి వచ్చాం, ఆ ఊర్లో ఎంటర్ అయిపోతానే దారి జారిపోయింది, ఊర్లోకి వెళ్ళిపోయావు. నువ్వు దారిని వదలాల్సిన అవసరం లేదు, ఇప్పుడు దారి తనంతట తానే జారిపోయింది. ఎందుకని? నువ్వు టౌన్లో ఎంటర్ అయిపోయావు గనక. ఇప్పుడు ఇంత దూరం నన్ను దారి పట్టుకుని పొమ్మన్నాడు గనక, నేను దారి పట్టుకుని ఇక్కడికి ఊర్లోకి వచ్చాను, ఊర్లోకి వచ్చాను గనక పట్టుకున్న దారిని వదులుతాను. రామచంద్ర, అది పోయింది, ఇక నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అట్లాగే పక్వానికి గనక పండు వచ్చిందంటే చెట్టు నుండి ఆ కాయ విడిపోతుంది, నువ్వేం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కాయగా ఉండేటప్పుడు కోస్తే రసిగారుతుందేమో గాని తనంతట తాను ఫలమైన తర్వాత మాత్రం నీ యొక్క ప్రమేయం లేకుండా అది ఊడిపోతుంది. ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దోస పండు తీగన వదిలి ఏ విధంగా అయితే పడిపోతుందో అట్లాగే ఈ సంసారం నుంచి, సర్వకర్మల నుంచి విముక్తిని పొందుతూ ఉన్నావు. ఇది ప్రయత్నంతో కాదు, నీకు ఆ సిద్ధి వచ్చినప్పుడు జరగాల్సింది అప్రయత్నంగా, నీ నోటీసే లేకుండా జరిగిపోతుంది. సుమా, ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, స్వప్నం నుండి నువ్వు మేలుకున్నట్లుగా, కళ నుండి గనక నువ్వు మేలుకున్నావంటే మాత్రం, నేను కళని వదిలిపెట్టి వచ్చాను, కళ పోయింది అంతే, నువ్వు మేలుకోవడంలోనే కళ లేదు అని అర్థం. కనుక ఎప్పుడైతే నీకు జ్ఞానం కలిగిందో సర్వకర్మలు నీ నుంచి విడిపడిపోయినాయి. సర్వకర్మాణి మనసా సన్యస్య, అది సన్యస్య సర్వకర్మాణి, సర్వకర్మాణి జ్ఞానేన సన్యస్య మనస సన్యస్య. ఆత్మాభ్యాస ఉపస్థితై, ఆత్మ అభ్యాస ఉపస్థితై, ఆత్మాభ్యాస ఆత్మధ్యానంలో ఆత్మానుసంధానంలో ఏదైతే మనం తెలుసుకుంటూ ఉన్నామో, నిత్యమైనటువంటి ఆత్మస్వరూపం, కాలాతీతమైనటువంటి ఆత్మ యొక్క స్వరూపాన్ని ఏదైతే శ్రవణం చేస్తున్నామో గురువు ద్వారా, దానిని ఏదైతే మననం చేశామో సందేహ నివృత్తి కోసం, శంకా నివృత్తి కోసం, అటువంటి దానిలో ఆత్మాభ్యాస ఆత్మధ్యానం ఆత్మానుసంధానంలో ఉపస్థితై ఉంటున్నటువంటి వాడు, కేవలం ఆత్మధ్యానం ఇప్పుడు స్వరూప ధ్యానంలో ఉండేటువంటి వాడు ఎవరు? ధీరైహి, ధీరుడు, ధీరుడు వీడు. ధీర అంటే ఎవరంటే ఈ పని చేసేవాడు ధీరుడు అంతేగాని, ఇప్పుడు సమాజంలో ధీర అంటే వేరు కదా, ధైర్యం కలిగిన వాళ్ళంటే అది కాదు. కనుక ధీర అంటే వివేకం కలిగినటువంటి వాళ్ళు. ఇంకొక అర్థం కూడా ఉంది ధీరహ అంటే, ధీ రహ ధీరహ, ధి ధియం, రా రాతి, ఇది ధీరహ. ధియం అంటే మంచి బుద్ధి అని అర్థం, రాతి అంటే గ్రహించేవాడు అని అర్థం. ధియం రాతి ఇది ధీరహ, ధియం మంచి బుద్ధిని గ్రహించేటువంటి వాడు నిరంతరం కూడా. కనుక ఆత్మనాత్మవివేక జ్ఞానంతో ఎవడైతే అనిత్యమైనటువంటి వస్తువుల ఎందు మనసు లగ్నం చేయకుండా నిత్య వస్తువు మీదనే ఉంటాడో అటువంటి వాడు ధీరః, ధీర పురుషుడు ధీరః. అటువంటి పండితై, జ్ఞానం కలిగినటువంటి ఈ పండితుని చేత, భవబంధ విముక్తై, ఈ సంసార బంధం నుండి విముక్తై బయటపడేందుకు, యత్యతాం ప్రయత్నః క్రియతాం ఇత్యర్థః. ఇది ప్రయత్నం చేయాలి. కనుక ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి స్థితి, మన యొక్క సమస్య మనకు అర్థమైపోయింది, కర్మలు వాటి యొక్క ఫలితాలు మనకు తెలిసిపోయినాయి, మార్గాలు గమ్యాలు మనకు అర్థమైపోయినాయి, ఈ మార్గాలు గమ్యాలు మనం ఆశించేటువంటి పూర్ణతని అందించలేవని మనకు తెలిసిపోయింది. కర్మ ఫలితాల మధ్య మనం ఎప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తామే గాని దుఃఖ యోనయ ఆద్యంతవంత, ఇవన్నీ చూచాం గడిచిన ప్రవచనంలో. కనుక ఇటువంటి వాటి వల్ల మనం సుఖపడేందుకు అవకాశమే లేదు గనక ఇప్పుడు చేయగలిగింది, భవబంధ విముక్తయే యత్యతాం క్రియతాం. కాబట్టి ఈ భవబంధాల నుంచి విముక్తిని పొందడానికి యత్యతాం క్రియతాం, ఇప్పుడు ఇది చేయవలసినటువంటి కర్తవ్యమై కూర్చున్నది. అంటే యత్యతాం ప్రయత్న యత్యతాం క్రియతాం అనగానే, ఓహో ఇది ప్రయత్నం ద్వారా పట్టుకుంటామేమో, మళ్లీ కర్మ ప్రయత్నం. కాబట్టి మనం కర్మలు చేస్తే, ఇది అది చేస్తే, వ్యాపారం చేస్తే ధనం వచ్చినట్టుగా కర్మల ద్వారా ఆత్మ కూడా వస్తుందేమో అనేటువంటి పొరపాటు మళ్లీ పడతాడేమో అనని తర్వాత శ్లోకంలో జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ఒక సూచన చేస్తూ ఉండారు. అందమైనటువంటి శ్లోకం, చిత్తస్య శుద్ధయే కర్మ
నతు వస్తుపలబ్ధయే వస్తుసిద్ధిః విచారేణ నకించిత్ కర్మకోటిభిః. చాలా అందమైన శ్లోకం ఇది. చిత్తశుద్ధయే కర్మ నతు వస్తుపలబ్ధయే. స్వామిజీ ఉపన్యాసాల్లో ఇది కోట్ చేస్తూ చాలాసార్లు వినుంటారు మీరు. చిత్తస్య శుద్ధయే కర్మ నతో వస్తుపలబ్ధయే. కర్మ ఇక్కడ మనం ఆచరించేటువంటి కర్మ ఏదైతే ఉందో అది చిత్తస్య శుద్ధయే, మనసును శుద్ధి చేయడం కోసమే, అంతఃకరణ శుద్ధి కొరకే. నతు వస్తుపలబ్ధయే, వస్తు ఉపలబ్ధయే నా. వస్తు సత్యమైనటువంటి వస్తు, ఆత్మ విషయం ఏదైతే ఉందో, బ్రహ్మ సాక్షాత్కారం ఏదైతే ఉందో, బ్రహ్మ జ్ఞానం ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, ఆత్మని ఏదైతే అనుకుంటున్నావో, అటువంటిది వస్తు అంటే సత్య వస్తు ఆత్మ. ఉపలబ్ధయే దానిని పొందేందుకు మాత్రం నా కాదు. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తుపలబ్ధయే. కర్మ అంటే ఏ కర్మ? మర్డర్ చేయడం చిత్తశుద్ధే? దొంగతనం చేయడం, మోసం చేయడం, ద్రోహం చేయడం? సత్కర్మ, పుణ్యకర్మ. చిత్తస్య శుద్ధయే కర్మ అంటే ఆ కర్మ పుణ్యకర్మ, లేదంటే అశుద్ధమైపోతూ ఉంటుంది మనసు. చేయకూడనటువంటి పనులు చేస్తే మనసు మలినపడుతూ ఉంటుంది. శుద్ధి ఎక్కడ వస్తుంది? కనుక శుద్ధి కలగాలంటే అది పుణ్యకర్మగా ఉండాలి. ఆ కర్మల వెనక నీకుండేటువంటి భావన, సద్భావన నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అది సత్కర్మగా మారుతూ ఉంటుంది. సత్కర్మగా నువ్వు సద్భావనతో తయారు చేసుకున్నప్పుడు ఇది అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడుతుంది. అంతేగాని అన్ని కర్మలని కాదు. ఇక్కడ ఈ దశలో ఇది మీకు బాగా అర్థమైపోయి ఉండాలి. అంతే. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తుపలబ్ధయే. కాబట్టి కర్మ, సత్కర్మ ఏది చేసినా సద్భావపూరితమైనటువంటి కర్మ చిత్తశుద్ధి కోసమే గాని ఆత్మవస్తువుని పొందేందుకు కాదు. వస్తుసిద్ధి విచారేణ. మరి అది ఎట్లా నాకు దొరకాలండి వస్తుసిద్ధి? ఎట్లా? విచారేణ బై ఎంక్వైరీ, జిజ్ఞాస, జ్ఞాతుం ఇచ్చ. వస్తుసిద్ధి విచారేణ, దానిని గురించి విచారం చేయడం వల్లనే కలుగుతుంది. ఎందుకంటే జ్ఞానం అది, ఉన్న వస్తువు దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది. జ్ఞానం కలగడం వల్ల నీకు వస్తుందేమో, గాని కర్మ వల్ల వచ్చేందుకు అవకాశం లేదు. వస్తుసిద్ధి విచారేణ. విచారం చేస్తే, ఆత్మ విచారం చేస్తే, తత్వ విచారం చేస్తే నీకు ఇది వస్తుంది. నా కించిత కర్మకోటిభి, ఆహా, కర్మకోటిభి, నాట్ వన్ ఆర్ టూ, కోటిభి, కోటి కర్మల యొక్క ఫలితంగా కూడా ఇది నా కించిత్, కొద్దిగా కూడా రాదు. అసలు కొద్ది అనే ప్రశ్నే లేదు. అది వస్తే పూర్ణంగా రావడం, లేకపోతే లేకుండా ఉండడం. ఉంటే మొత్తం రావడమే పూర్ణం, లేదంటే అస్సలే లేదని అర్థం. నో పీస్ మీల్ ఇన్ నాలెడ్జ్. ఉంటే పూర్ణంగా ఉండడం, లేకపోతే అస్సలు లేకుండా ఉండడం. ఇది పాము వస్తుంది తర్వాత. దీన్ని చూచామనుకోండి పాముని, భయపడుతూ ఉన్నాం, లైటే చూసాం, త్రాడని తెలిసిపోయింది. లైట్ తెచ్చిన తర్వాత తెలిస్తే త్రాడన్నా తెలియాలి, లేకపోతే పామన్నా తెలియాలి. అంతేగాని సగం పాము సగం త్రాడు అవకాశం ఉందా? ఉంటే త్రాడే కనిపించాలి లైట్ వచ్చింది గనక. లైట్ వచ్చినా పాము కనపడుతూ ఉందంటే ఓహో, పరికరాన్ని టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆప్తమాలజిస్ట్ పోవాలి, ఏదో ఉండదు, మొత్తానికి ట్రబుల్ కళ్ళల్లో ఉంది, ట్రబుల్ ఇన్స్ట్రుమెంట్ లో ఉంది ఫాల్ట్, ఇది చూసుకోవాలి. అంతేగాని కలిగితే పూర్ణంగా కలగాలి జ్ఞానం, లేకపోతే లేకుండా ఉండాలి. అంతేగాని కొద్ది జ్ఞానము కొద్ది అజ్ఞానము కలిగేటువంటి అవకాశమే లేదు. కనుక వస్తుసిద్ధి విచారేణ, విచారం, ఆత్మ విచారం, తత్వ విచారం చేయడంలోనే వస్తుసిద్ధి కలుగుతుంది. కర్మకోటిభి కించిత్ నా, కోటి కర్మలు చేసినా కూడాను దీన్ని పొందే ప్రశ్నే లేదు. వై? ఎందుకని స్వామీజీ చెప్తాను. దేనిని ఈ ప్రపంచంలో పొందాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా, మనకన్నా దేశంలోనూ కాలంలోనూ దూరంగా ఉండేదాన్ని పొందాలి. ఇది మనకు లేనిది. లేనిది అంటే దేశ కాలాదుల్లో మనకు దూరంగా ఉండేది అని అర్థం. అటువంటి దాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయాలి. ఓ బత్తాయి పండు కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, ఇక్కడి నుంచి బజార్కి వెళ్ళాలా లేదా? ద్వేషం. మామిడి పండు కొనాలంటే కాలం, ఇప్పుడున్నాయా మామిడి పండ్లు? అది ఆ కాలంలోనే వస్తాయి. వివాహం చేసుకోవాలి, ఏ అమ్మాయిని అయితే వివాహం చేసుకోవాలి ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి. ఇది ప్రయత్నం. ఎక్కడుంది ఆవిడ? ఇంకో ఊర్లో ఉంది, ఇంకో చోట ఉంది, మా ఇంట్లో లేదు. మా ఇంట్లో ఉంటే నేను వెతకాల్సిన అవసరం లేదు, ఇంకో చోటకు వెళుతున్నా. ఇది చోటు, స్పేస్, దేశం. వివాహం అయింది, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నా, కానీ బిడ్డలు కలగడానికి నేను కాలం కోసం కూడా వెయిట్ చేయాలి. ఏంది సార్, నేను సాయంత్రం పెళ్ళయింది, ఏడు పిల్లడు లోపలా, ఇంకా అట్లయితే ప్రభుత్వాలు ఏం కావాలా? భగవంతుడు 9 నెలలు పెడితేనే ప్రభుత్వాలు చస్తున్నాయి. 9 నిమిషాల్లో తయారైతే పిల్లలు ఇంకేమన్నా ఉందా? కనుక అట్లీస్ట్ 1 ఇయర్ నేను, అది కూడా రిస్క్, అప్పుడు కూడా రావచ్చు రాకపోవచ్చు, ఇదే జీవితం. కానీ వెయిట్ చేయక తప్పదు కాలం కోసం. కనుక మీరు చూసుకోండి, జీవితంలో ఏదేదైతే మనం పొందాలనుకుంటూ ఉంటామో అవి దేశంలోనో కాలంలోనో మనకన్నా వేరుగా ఉండదు. గ్లాసు మంచినీళ్ళు తాగాలంటే కూడా దేశం. సరే, ఇక్కడికి వెళ్ళాలి, నా చెయ్యి, నేను ఇక్కడ ఉంటే లాభం లేదు, ఇక్కడికి వెళ్ళాలి, చెయ్యి, ఆ గ్లాసు నా దగ్గరకు రావాలి, నేను తాగాలి. ఓకే, కనుక ఓ దేశంలో కాలంలో మనకు వేరుగా ఉండేటువంటి వాటిని మనం పొందుతాం. ఇలా పొందాలి అంటే ఏదైతే దేశంలో కాలంలో వేరుగా ఉన్నాయో వాటిని పొందడానికి మనం ప్రయత్నం చేయాలా లేదా? ఈ ప్రయత్నం చేయడం కర్మ, ఈ ప్రయత్నం చేయడం కర్మ. దేనికోసం ప్రయత్నం చేసినా ఏం జరుగుతుందో తెలుసా? ఒక మార్పు జరుగుతుంది, ఒక మార్పు. దేనిని మనం పొందాలనుకున్నా కర్మ ద్వారా ఎప్పుడైతే మనం పొందాలని ప్రయత్నం చేస్తామో అది ఒక మార్పు, ఒక వికారం జరుగుతుంది. ఆ వికారం జరిగితేనే, మాడిఫై అయితేనే వస్తువు మనకు వస్తుంది. మైసూర్ పాకు తయారు కావాలంటే నువ్వు పిండి తెచ్చిపెట్టుకొని, చక్కెర తెచ్చిపెట్టుకొని, పంచదార నెయ్యి తెచ్చిపెట్టుకొని, జీడిపప్పు పెట్టుకొని ఇవన్నీ తయారు చేసుకున్నా. ఇప్పుడు అది తయారైపోయింది, వస్తువు తయారైంది, ఇంతకుముందు లేనిది ఇప్పుడు తయారైంది. దీంట్లో ఇవన్నీ ఉన్నాయి, కానీ ఒక్కటి మనం మర్చిపోకూడదు, మైసూర్ పాకు తయారైంది కానీ ఇప్పుడు దీంట్లో నుంచి నేను చక్కెరని వేరు చేయగలనా? చేయగలనా? పిండిని వేరు చేయగలనా? అవన్నీ మార్పు చెందాయి. కనుక ఇప్పుడు పూర్వం ఉన్నటువంటి పంచదార నాకు వేరుగా కావాలి, పిండి నాకు వేరుగా కావాలి అని నేను అనుకుంటే నెయ్యి వేరుగా రావాలి? రాదు, రాదు. ఎందుకని? మార్పు చెందింది. ఎక్కడ ఏది మనం పొందినా ఒకటి పొందాము అంటే దానిని పొందడానికి కారణమైంది ఏదో, ఇది మార్పు చెందితే గాని అది రాదు. ఇల్లు కట్టాలి అనుకుంటున్నాను, ధనం ఉన్నది నా దగ్గర, ఇల్లు కట్టాను, మరి ధనం పోయిందా లేదా? ఇల్లు వచ్చింది కానీ ధనం పోయింది. ఇప్పుడు అది అమ్మితే మళ్ళీ ధనం వస్తుంది, అది వేరే విషయం. ఇది మార్పు చెందింది అంటున్నాను, ధనము భవనంగా మార్పు చెందింది. మార్పు చెందిన తర్వాత మళ్ళీ అది మనకు లభ్యం కాదు. లభ్యం అయ్యాను లభ్యం కాకపోయినా వేరే విషయం, మార్పు చెందాలి, యాక్సెప్ట్ దట్. కాబట్టి ఒక విత్తనంలో నుంచి చెట్టు వచ్చింది, చెట్టు వచ్చేసిన తర్వాత చెట్టుకు కారణమైనటువంటిది బీజం, విత్తనం కావచ్చేమో గాని చెట్టు వచ్చేసిన తర్వాత మళ్ళీ విత్తనం లేదు నాకు, ఇది పోతేనే అది వస్తుంది, ఇది మార్పు. కాబట్టి బీజం మార్పు చెందుతూ వృక్షంగా పరిణమించింది, మార్పు చెందింది, ఇది ఒక పరిణామం. కాబట్టి పరిణామం చోటు చేసుకుంటూ ఉంది కర్మలో, ప్రతి చోట, ప్రతి చోట పరిణామం చోటు చేసుకుంటూ ఉంది. ఇది మార్పు. అర్థమైందా ఇంతవరకు? కనుక ఏదైనా సరే దేశంలో కాలంలో కర్మ ద్వారా నువ్వు పొందితే అది మార్పు జరగాలి. మార్పు జరిగింది అంటే ఏదైనా నీకు వచ్చిండొచ్చేమో గాని పూర్వస్థితి పోయింది. ప్రస్తుత స్థితి ఉంది భవనం, పూర్వస్థితి డబ్బున్నది పోయింది. ఏదైనా చూసుకో నువ్వు అంతే, ఏదైనా చూసుకో. జీవితంలో ఏ విషయాన్ని చూసినా పూర్వస్థితి పోతేనే కర్మలో. ఇప్పుడు కర్మ ద్వారా పూర్ణత్వం ఎందుకు రాదో మీకు అర్థమైందే. పూర్ణత్వం అంటే ప్రస్తుత స్థితే గాని పూర్వస్థితి లేదు. పూర్వస్థితి లేదు అనేది ఉంది, పూర్వస్థితి లేదు అనేది ఉంది. ఇది మనిషిలో అసంపూర్ణత. అది లేదు అనేది ఉన్నంత వరకు నీకెక్కడ తృప్తి? లేదు అనేది మనసులో ఉన్నంత వరకు శాంతి లేదు మనిషికి. అలం తృప్తి చాలు, ఎక్కడుంది చాలు? ఎందుకని? ముందున్న స్థితి పోయింది కాబట్టి. పూర్ణత అనేటువంటిది ఎక్కడ లభ్యం కావడం లేదు. ఏ కర్మలో కూడా ఇప్పుడు మ్యారేజ్, భర్త దగ్గరకు వస్తుంది భార్య, భర్త వచ్చాడనేటువంటి ఆనందం, తల్లిదండ్రులకు దూరం అయిపోయేటువంటి దుఃఖం, ప్రతి చోట ఇద్దరు ఎక్కడ ఉంటారు చెప్పండి? సో అమ్మున్నప్పుడు అత్త లేదు, అత్త కావాలనుకుంటే అమ్మ లేదు, అమ్మ అత్త ఇద్దరు ఒకచోట చేరారనుకోండి ఇంకా ఆంజనేయ స్వామి అవసరమే లేదు. అందువల్ల ఏ కర్మను మనం చేస్తూ పోతూ ఉండినా ఈ కర్మ వల్ల మార్పు జరుగుతూ ఉంటుంది గనక మనం ఎక్కడ సుఖపడేందుకు అవకాశం కనపడడం లేనే లేదు. కనుక అవిద్య కామ బీజం హి సర్వయేవ కర్మ, సర్వయేవ కర్మ హి అవిద్య కర్మ బీజం, అవిద్య కర్మ బీజం హి సర్వయేవ కర్మ. భగవద్గీత భాష్యంలో శంకరాచార్యుల వారు ముఖ్యంగా 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో అద్భుతమైనటువంటి శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, 66వ శ్లోకం, దాని మీద వ్యాఖ్యానం చేస్తూ ఈ మాట అంటారు. అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. అవిద్య కర్మ బీజం హి సర్వయేవ కర్మ. అవిద్య అంటే అజ్ఞానం, కామ అంటే కోరిక. సర్వయేవ కర్మ బీజం అవిద్య కామ అంటే ఇంకేంటి? అవిద్య ఇగ్నరెన్స్, కామ డిజైర్. ఇగ్నరెన్స్ అండ్ డిజైర్ ఆర్ ద సీడ్స్ ఆఫ్ యాక్షన్. సర్వయేవ హి కర్మ. కాబట్టి కర్మకి ఒక చెట్టుకి ఎట్లాగైతే బీజాలున్నాయో అట్లాగే కర్మకి బీజాలు ఏమిటో తెలుసా? మొదటిది అజ్ఞానం, రెండవది కోరిక. అంతే. ఇగ్నరెన్స్ అండ్ డిజైర్ ఆర్ ద సీడ్స్ ఆఫ్ యాక్షన్. అవిద్య కామ బీజం, అవిద్య కామ బీజం హి సర్వయేవ కర్మ. గీత భాష్యం, శంకర భాష్యం. అర్థమవుతుంది? ఇప్పుడు దీన్ని బట్టి మనకేం తెలుస్తూ ఉందంటే ఏ కర్మకైనా ముందు ఏముండదో తెలుసా? కామం, కోరిక. కోరిక కారణం ఏంటి? అంతే, అవిద్య కామ బీజం కర్మ. కనుక ఏదో పొందితే నేను సుఖపడతాను, ఏదో చేస్తే నేను సుఖపడతాను, ఇది కోరిక. దీనికి వెనక ఏమున్నది తెలుసా? అజ్ఞానం. ఏమిటో తెలుసా? ఏదో చేస్తే సుఖపడతాను అంటే ఏ విధమైనటువంటి సుఖం? నిత్య సుఖం. నిత్య సుఖం కర్మల వల్ల రాదు, ఇది అజ్ఞానం. ఇప్పుడు కర్మల ద్వారా ఎక్కడైనా మనం తృప్తి పొందే అవకాశాలున్నాయా? పూర్ణత్వం. కానీ పూర్ణత్వాన్ని కావాలని మనం అభిలషిస్తున్నామా లేదా? అది లేకపోతే ఎందుకు అభిలషిస్తాం? లేని దాన్ని ఎట్లా కోరుకుంటాం? కనుక మనం కోరుతున్నాం గనక పూర్ణత్వం ఉంది. అసలే లేకపోతే ఆలోచన పుట్టదు మనకు. మనకు ఆలోచన పుట్టింది అంటే అది ఉంది. మరి ఎక్కడుంది, ఎలా పొందాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ కర్మల ద్వారా ఈ మార్గాలు, గమ్యాలు, ప్రయత్నాలు, ఫలితాలు, కర్మలు, కర్మఫలాలు వీటి వల్ల లేదని అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే ఇదంతా ఒక మార్పే గనక. మార్పులో ఏది పొందినా పూర్వస్థితిని పోగొట్టుకుంటాం గనక. ఒక స్థితిని పోగొట్టుకుని ఒక స్థితిని పొందితే దాంట్లో పూర్ణత్వం లేదు. ఒక దేశంలో ఉండి ఒక దేశంలో లేకపోతే పూర్ణత్వం లేదు. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకపోతే పూర్ణత్వం లేదు. అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో అంతటా ఉండేదై ఉండాలి, అది పూర్ణత్వం. అటువంటి దానికోసం మనకు ఆలోచన కదిలేదు. ఈ ఆలోచన ఎప్పుడైతే కదిలిందో అది ఉంది. అది ఉంది, లేకపోతే కదలదు. ఉన్నదని తెలుస్తూ ఉంది, కానీ ఎలా పొందాలనో తెలియడం, ఇది అవగాహన. నిన్న ప్రాబ్లం దగ్గర స్టార్ట్ అయ్యాం, ఇప్పుడు ఎక్కడికి వచ్చాం అర్థమైంది కాదు. సో అది కూడా పరిష్కారం కూడా ఉంది, లేకపోతే దాన్ని పొందాలని నాకు అనిపించదు. కానీ అది ఎక్కడుందో నాకు చూడు బాబు. ఎప్పుడైతే కర్మ ద్వారా నువ్వు పొందలేవో, పొందేందుకు అవకాశం లేదో, అది పూర్ణత అనంతము అనేది నీకు అర్థమైందో, అలాంటిది ప్రత్యేకించి పొందేది కాదు బాబు.
అది ఉన్నదే అయి ఉండాలి.
అది ఉన్నదే అయి ఉండాలి. ఎందుకని? ప్రత్యేకించి పొందడం అంటే ప్రయత్నం, ప్రయత్నం అంటే కర్మ. కర్మ ద్వారా పొందేది ఎప్పుడైతే కాదు అని అంటున్నావో అలా ఉన్నదేదో ఎప్పుడు ఉండేదై ఉండాలి. ఓకే, ఎప్పుడు ఉండేది అంటే ఇప్పుడు కూడా ఉండేదై ఉండాలి. ఎప్పుడు ఉండేది, ఇప్పుడు కూడా, అంతటా ఉండేదంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఉండేదై ఉండాలి. అవునా? ఇటువంటిది
తెలుసుకోవడం కోసం ఉందే, చేయడం కోసం ఉందే? అది తెలుసుకోవడం కోసమే ఉంది.
తెలుసుకోవడమే గనక ఇది జ్ఞానం, తెలుసుకోవడమే గనక జ్ఞానం. కర్మ కాదు కదా, అది డిసైడ్ చేయండి. మొదట చేసేదైతే కర్మ, ఇది తెలుసుకోవాల్సింది. ఉన్నదే, లేని దానికోసం ప్రయత్నం చేస్తే కర్మ. లేని దానికోసం ప్రయత్నం చేసావా, నీకు ఏది లభించినా పరిమితమే, అసంపూర్ణతే. కనుక ఉన్నదే పూర్ణత అంటే, ఉన్నదే గనక తెలుసుకోదగింది, జ్ఞాతవ్యం. ఇది కర్తవ్యం కాదు, జ్ఞాతవ్యం. చేయదగింది కాదు, తెలుసుకోదగింది కాదు. ఎలా తెలుసుకోవాలి, ఎట్లా తెలుసుకోవాలి, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కడ తెలుసుకోవాలి మనం, ఎట్లా తెలుసుకోవాలి మనం, ఏమిటి అసలు దానికి మార్గం? ఏ మార్గం లేదు, ఒకే మార్గం. ప్రమాణం ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. ఇది జ్ఞానం అన్నాం గనక తెలుసుకోదగింది. ప్రమాణం ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు స్వామి రూపం అక్కడ ఉంది, నా కళ్ళున్నాయి, అందుకని నాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రమాణం ఉంది గనక, కన్ను మనసు ఉంటే రూపం తెలుస్తూ ఉంది. అట్లాగే నేను మాట్లాడుతూ ఉన్నా మీకు వినపడుతూ ఉంది, ఎందుకంటే మీ దగ్గర చెవి ఉంది గనక. చెవి ఉండి మనసు లేకపోయినా ఉపయోగం లేదు. కనుక చెవి మనసు రెండు ఉంటే నేను చెప్పే విషయం మీకు వినపడుతూ ఉంది. ఇది ప్రమాణం. ప్రమాణం ఉన్నప్పుడు జ్ఞానం కలగకుండా పోయే అవకాశం లేనే లేదు. కనుక ఇక్కడ ఉన్నదే గనక పూర్ణత, ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం కలగాలి గనక అది ప్రమాణం ఉంటూనే కదులుతుంది, కానీ ఇంకో రంగం కలిగేందుకు అవకాశం లేదు. ప్రమాణం ఒక్కటే కావాలి. ఏమిటి ప్రమాణం అంటే, ప్రమాకరణం ఇది ప్రమాణం. ఏదైతే జ్ఞానాన్ని ఇస్తుందో అది ప్రమాణం.